ఎప్పుడన్నా అత్యుపద్రవాలు వచ్చినప్పుడు మనం ఉపద్రవాలు మీద పడినప్పుడు ఇవి జపించుకోవాలి. ఉపద్రవాలు అంటే ఈ కరోనా రోగం లాంటివి, లేదా భూకంపాలు, వర్షాలు, ఈ తుఫానుల్లో రోడ్లు కొట్టుకుపోవడాలు, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ ఉపద్రవాలే. హఠాత్తుగా వచ్చిపడే భయంకర ప్రమాదాలు, రోగాలు ఉపద్రవములు అని పిలువబడతాయి. అటువంటిప్పుడు ఈ నామములను భక్తితో శ్రద్ధతో చదువుకుంటే ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి, ఆ ఉపద్రవాలు వెళ్ళిపోతాయి. దుఃఖగ్నం పైగా దుఃఖములను కూడా నాశనం చేస్తుంది ఈ స్తోత్రం. చెప్పానుగా మనకి ఎంత శ్రద్ధ ఎంత భక్తి ఎక్కువగా ఉండి జపం చేస్తే అంత బాగా ఫలిస్తాయండి ఇవన్నీ. మన భక్తి మీద మన శ్రద్ధ మీద ఆధారపడి ఫలితాలు లభిస్తాయి. పరమాయుష్యవర్ధనం, ఆయువు కూడా పెరుగుతుంది. అకాల మృత్యువు పొందవలసిన వాడు ఉన్నాడు ఎవడో, వాడు వెంటనే ఇది వింటే ఆయువు పెరుగుతుంది. చూచారు భగవంతుడి యొక్క పరీక్ష, సరిగ్గా ఈ టైంలోనే బయటికి వెళ్ళిపోతారు కొందరు. అంటే ఇది వింటే వాడికి ఆరోగ్యం బాగుపడుతుంది, ఆయువు పెరుగుతుంది, కానీ వినే యోగం కూడా లేకుండా చేస్తాట. సరిగ్గా ఈ 108 నామాలు చదువుతున్నప్పుడు శ్రద్ధగా కూర్చుని కదలకుండా అన్నారా మీరు? ఈ 108 నామాలు చదువుతున్నప్పుడు అలా కూర్చుని అనాలి. దానం వ్రతం తపస్తీర్థం యత్కృతం త్వహజన్మని పఠతాం శృణ్వతాం చేయవ కోటి కోటి గుణం భవేత్. ఈ నామములను చదివినా లేక విన్నా అటువంటి వాడు చేసిన దానము, 1 రూపాయి దానం చేస్తే కోటి కోటి గుణం, కోటి కోట్లు దానం చేసిన ఫలితం వస్తుందట. 1 కోటి రూపాయలు దానం చేయడమే కష్టం, అంటే కోటి కోట్లు అంటే ఆలోచించండి, కోటి కోట్లు, ఏదో 100 కోట్లు 10 కోట్లు కాదు, కోటి కోట్ల ధనమును దానము చేయడం వల్ల వచ్చే ఫలితము ఈ నామములను భక్తితో విన్నా లేక చదివినా వస్తుంది. ఇది 1 రూపాయి వల్ల. కాబట్టి దానం చేసే ముందు పూర్వం ఏం చేసేవారు అన్నమాట, ఈ నామములను చదివి దానం చేసేవారు. అప్పుడు ఏమవుతుంది, దానం చేసిన దానం కోటి కోట్లు రెట్లిస్తుందట. ఇక వ్రతం, ఏ సత్యనారాయణ వ్రతము లేక ఇంకేదో వ్రతము ఇళ్లలో అప్పుడప్పుడు చేస్తున్నాం, ఆ చేసేటప్పుడు ఈ నామాలు చదవండి లేక వినండి, అప్పుడు ఆ వ్రతము 1 వ్రతం చేసిన ఫలితం కాదు. ఒక్కసారి సత్యనారాయణ వ్రతం చేస్తే అది కోటి కోట్ల పర్యాయములు వ్రతము చేసినటువంటి ఫలితం ఇస్తుంది. తపః, తపస్సు చేసేవాడు తపస్సు చేస్తున్నప్పుడు ఈ నామములు చదివితే కోటి కోట్ల సంవత్సరముల పాటు తపస్సు చేసి కోటి కోట్ల రెట్లు ఫలితం పొందగలుగుతాడు. ఇంకా తీర్థం, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఇది చదివితే ఒకసారి తీర్థయాత్ర కడితే కొన్ని కోట్ల పర్యాయములు తీర్థయాత్రకు వెళ్ళిన ఫలితం పొందుతాడనమాట. ఒకసారి నేమిశారణ్య వెళ్ళడానికి గితగితలాడుతున్నాం, ఒక పర్యాయము కాశీ వెళ్ళడమే కష్టంగా ఉంటే కొన్ని కోట్ల పర్యాయములు కాశీ లేక ప్రయాగ లేక నైమిశారణ్యం వంటి యాత్రలకి ఎవరు వెళ్ళగలరు ఈ కలియుగంలో? అలా వెళ్ళడం వల్ల వచ్చే ఫలితం, ఆ యాత్రకి వెళ్ళి అక్కడ ఈ నామములు 108 ఒకసారి చదివితే వస్తుందిట. పుత్రప్రదం, పుత్రులు పుట్టి తీరుతారు ఈ నామాలు శ్రద్ధతో చదివితే. అందులో గర్భవతులు ఈ నామములను విడిచిపెట్టకుండా చదివారా వాళ్ళకి గ్యారంటీగా పుత్రులు కావాలంటే పుత్రులు పుట్టి తీరుతారు, వద్దనుకుంటే పుత్రికలు పుడతారు. అపుత్రాణం, అది కూడా అసలు పిల్లలే పుట్టడం డిక్లేర్ చేసిన వాళ్ళకు కూడా పుత్రులు పుడతారు. అగతీనాం గతిప్రదం, ఇక జీవితంలో వీడికి నరకం తప్ప స్వర్గము వంటి గతులు లేవు, ఉత్తమ గతులు లేవు అనిపించుకున్నవాడు ఈ నామములను భక్తితో శ్రద్ధతో పఠనము చేసినా విన్నా అటువంటి వాడు ఉత్తమ గతులకు పోతాడు, నరకం నుంచి విముక్తి పొందుతాడు, దివ్యగతులకు వెళ్ళగలుగుతాడు. ధనావహం దరిద్రాణం, కటిక దరిద్రుడు ఈ నామాలు చదివితే ధనం వస్తుంది. భగవంతుని భక్తితో మనం పిలవాలి, కానీ దారిద్ర్యం తొలగించకుండా ఎందుకుంటాడు? రోజు వ్యాపారం చేసేవాడు మీ కొట్లలోనో లేక వ్యాపార స్థలంలోనో లేక మీ ఇంట్లోనో ఎక్కడో తోటి ఈ నామములు చదువుకుని మేము ఇవాళ వ్యాపారానికి పెడుతున్నాం, మా వ్యాపారం అభివృద్ధి పొందాలి, నీ మీద నమ్మకంతో ఉన్నాం అని భక్తితో మొరపెట్టండి. దరిద్రుడు కూడా, కటిక దరిద్రుడు కూడా మహాధనవంతుడు అవుతాడు. జయేచ్ఛూనాం జయావహం, నా జీవితంలో ఎప్పుడు అపజయమే వస్తుందండి, జయం రాలేదనుకున్నవాడు, జయము కోరుకున్నవాడు ఇది చదివితే జయం వచ్చి తీరుతుంది, ఇక వాడికి అపజయం ఉండదు. శిశూనాం గోకులానాంచ పుష్టిదం పుణ్యవర్ధనం, పిల్లలకి పుష్టినిస్తుంది. చిన్నపిల్లల చేత చదివించండి లేక పిల్లలని ఇది వినమనండి, శ్రద్ధతో వాళ్ళు వింటే పుష్టి పొందుతారు. ఆవుల దగ్గర చదివితే ఆవులు బాగా అభివృద్ధి చెందుతాయి, వాటికి రోగాలు ఉండవట, గోకులం అంతా పుష్టి పెరుగుతుందన్నారు. ఇది పుణ్యాన్ని పెంచుతుంది. బాలరోగ గ్రహాదీనాం శమనం శాంతికారకం. బాలగ్రహాలు తొలగిపోతాయి. చిన్నప్పుడు పిల్లలకి చాలా రోగాలు వస్తాయి, ఆ రోగాలకి టీకాలు వేసినా కూడా తగ్గవండి. కొందరికి కొందరికి చేతి మీద మంటలో పుళ్ళు, కొందరికి ఏమో కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, కొందరికి బుర్ర సరిగ్గా పనిచేయకపోవడం, కొందరికి జ్ఞాపక శక్తి లేకపోవడం, కొందరికి మాటలు సరిగ్గా రాకపోవడం, ఇలాంటి ఎన్నో బాధలు ఉన్నాయి. అలాంటి బాధలున్న పిల్లలకి ఈ స్తోత్రం వినిపిస్తే అవి తొలగి, వాళ్ళ రోగాలు తొలగి హాయిగా అభివృద్ధి పొందుతారు. అంతే కృష్ణస్మరణదం భవ తాపత్రయాపహం. మరణకాలంలో ఈ నామములను స్మరిస్తే తాపత్రయాలు తొలగి, సంసార బంధములు తొలగి, వైకుంఠం, గోలోకం వంటి దివ్యలోకాలు వస్తాయి. అంత్యకాలంలో కృష్ణస్మరణ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడో ఏడాదికి ఒకసారి చదివి గురువుగారు చెప్పినారు అంతే, తర్వాత ఇంటికి వెళ్ళాక దీన్ని మర్చిపోయి మైసూర్ బజ్జీ మైసూర్ బజ్జీ అనుకుంటే చివరి రోజుల్లో బజ్జీ గుర్తుకు వస్తుంది. నువ్వు బజ్జీలాగా పుణుకులా వేగుతావు నరకంలో. అందువల్ల వీటిని ప్రాక్టీస్ చేయాలి. కటిక నిద్రట్లో మంచి గాఢంగా నిద్రపోతున్నప్పుడు ఇలా టక్కరు కొట్టగానే కృష్ణ మధుహ అనుకుంటూ లేవాలి. అలా ఎంతమంది లేస్తారండి? మీరు లేస్తారేమో అనిపిస్తుంది, అనకపోతే రేపు రారేమో అని భయం. అందువల్ల నిరంతరం బాగా జపం చేయండి. నిద్రట్లో లేపినా ఈ కృష్ణనామములు మనకి ఉచ్చారణకు వచ్చేలాగా చదవాలన్నమాట. అంత బాగా కంఠస్థం చేయాలి. నర నరాల్లో ఈ నామములు తీర్ణించుకుపోవాలి. అప్పుడు అంత్యకాలంలో స్మరిస్తాం. అజామిళుడు రోజు వాళ్ళ కొడుకుని నారాయణ నారాయణ అన్నాడు. అందువల్ల కదా యమకింకరును తోడగానే నారాయణ అన్నాడు. అలా ప్రాక్టీస్ లేకపోతే అనలేం. వాడికి ఎక్కడో పూర్వజన్మ సుకృతి ఉంది కాబట్టి అలా అన్నాడు. లేకపోతే పీచు పీచు అని చచ్చిపోయాను కదా, చెప్పాను కదా మీకు. ఒక ఆవిడ బాగా వడ్డీ వ్యాపారాలు చేసి పాపాలు చేసి అబ్బో చెంబులు తపేళాలు పేడ కూడా తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చి తెగ సంపాదించేసిందిట. అరి పేడ కూడా తాకట్టు పెట్టేసేదిట, ఆవిడ పిడకలు తాకట్టు పెట్టేదిట. ఓల్డ్ సంపాదించింది, మొగుడిని మూల కూర్చోబెట్టి పిల్లల్ని మాత్రం వ్యాపారంలో పెట్టి కోట్లు సంపాదించి ఏనాడు రూపాయి ఎవరికి దానం చేయక చివరికి ముసలిదైపోయింది. ఒక్క రూపాయి దానం చేయలేదు, ఇన్ని కోట్లు సంపాదించిన ఒక్కనాడు. అసలు గుంటూరులో పురాణానికి వస్తేగా ఎప్పుడు ఎంతసేపు ఇంట్లో పడి ఉండమే, రైలు సప్పుడు ఉంటూ రైలుపేటలో పడి ఉండేది పాపం. ఆవిడకి ఇంకా కొంతకాలం గడిచాక హఠాత్తే పెరాలసిస్ వచ్చేసింది, పక్షవాతం వచ్చి మూతిలా పక్కెళ్ళిపోయింది, మంచం మీద పడిపోయింది, నోట్లోంచి మాట రావట్లా. పాపం భర్తకి భార్య మీద జాలి కలిగింది, మీ అమ్మ పిచ్చిదిరా బోల్డ్ డబ్బు సంపాదించింది, డబ్బే జాగ్రత్త అనుకుంది, డబ్బే జీవితం అనుకుంది, డబ్బే లోకం, డబ్బే దేవుడు అనుకుంది. ఇప్పుడు ఆ డబ్బు కోసం వెంపర్లాడుతున్న ఆవిడికి జబ్బు వచ్చింది, నేను బాగానే ఉన్నాను ఆవిడికి జబ్బు వచ్చింది. ఒక్కనాడు పద్మాకర్ గారి ప్రాణం వెళ్ళలేదు. వసి దుర్మార్గురాల 2015 నుంచి ఆయన హనుమ చరిత్ర లాంటివి చెబుతున్నారే, 45 రోజులు 27 రోజులు ఒక్కరోజున్నా పెడదామేంటే చిచ్చి నాకు పురాణం వద్దు, నేను ఇంట్లో కూర్చుంటాను, వ్యాపారం గళ్ళా పెట్టే అంది. ఇప్పుడు మళ్ళా మాట్లాడడానికి నోట్లోంచి మాట రావట్లేదు, పడిపోయింది. అయినా భార్య కదా, ఆవిడ మీద నాకు జాలేస్తోంది. ఈవిడిని నారాయణ అనేలా చెయ్యండి. నారాయణ నారాయణ అంటే అజామిళ్ళుళ్ళగా ముక్తి పొందుతుంది. అనగానే పిల్లలు వచ్చి, నాన్న నువ్వు చెప్పింది కదా, ఇంత డబ్బిచ్చింది కదా, పోన్లే మా అమ్మ నరకానికి పోకుండా ఉండడానికి మేము నారాయణ స్మరణం చేస్తాం చేయిస్తామని వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా నారాయణను 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 అని 3 సార్లు చెవులు అరిచారు. ఈ పెరాలసిస్ రావడం వల్ల వాడికి చెవులు అన్నీ స్తంభించిపోయి ఏమైనా పట్ల ఏమిటి అంది, మూతిలో పెట్టి ఏమిటే అంది, నారాయణ నారాయణ అన్నారు వాళ్ళు. మెల్లగా చెబితే అర్థమవుతుందేమోనని అంది. అప్పుడు ఏం చేసేట, కొడుకు కొడుకులో కొడుకు కొంచెం తెలివితేటలు ఎక్కువనే, చావు తెలివితేటలు అంటారు. అందుకని వాడు చచ్చిపోతున్న వాడికి ఏదో రకంగా నారాయణ అనే నామం ఆవిడ నోట్లోంచి వచ్చేలా చేసి ఆవిడకి ముక్తి ఇప్పించాలనే కోరికతో ఏం చేశాడు, ఒరేయ్ అక్కడ గోంగూర పీచు ఉంటుంది నార, ఆ నార పట్టుకురండిరా, నార చూపిద్దాం ఆవిడికి. కనీసం నారాయణ అనకుండా నార అన్న సగం పుణ్యమైనా వస్తుంది, నార అన్న సగం పుణ్యం కదా, అయినా మనపోయినా అని ఆ నార తీసుకురమ్మన్నాడు. జనపనార గోంగూర నార ఇలాంటి నారలు పట్టుకొచ్చారట తక్కిన పిల్లలు. పట్టుకొచ్చి వాళ్ళ అమ్మకి చూపించి, ఇదేమిటి ఇదేమిటి అంటే పీచు పీచు అని చచ్చిపోయింది. వచ్చే దానిలో కార్పెట్ అయి పీచయ్యి పుట్టింది పాపం, కాళ్ళ కింద పీచయ్యి పుట్టిందిట పాపం, గోగునార జనపనారాయి పుట్టిందిట. కాబట్టి నిరంతరం నారాయణ నారాయణ అనే ప్రాక్టీస్ లేకపోతే ఇలా పీచు అంటారు, నారాయణ కూడా అనలేరన్నమాట. అందువల్ల పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పాలి, నారాయణ 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 అనండి. ఎంత అదృష్టం ఉండేది ఎలా అంటే, నారాయణాయ నినోరార పిలువా, నారాయణాయ నినోరార పిలువా, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, శ్రీహరికి సరిదైవమికలేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే, శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కనినా ఫలం, ఈ నర జన్మము కనినా ఫలం. నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ నారాయణ. దీనికి పెద్ద ఖర్చే ఉందండి, కొంచెం తన్మయత్వం చెంది భగవంతుడిచ్చిన నాలుకను వాక్కుని ఉపయోగించుకుని పలకడం తప్ప హాయిగా నారాయణ నారాయణ అంటే అనేక తపస్సులు యజ్ఞములు చేసిన ఫలితం ఇస్తానంటున్నాడు. అంత్యకాలంలో నారాయణ స్మరణం చేస్తే నా దగ్గరికి పట్టుకుపోతానంటున్నాడు. ఇంత సులభ ఉపాయం చెప్పినా దానిని కూడా సద్వినియోగం చేసుకోలేక సంసార బంధాల్లో పడిపోయేవాడిని ఇంక ఎవరేం చేయగలరు అంటాడు ఇక్కడ వేదవ్యాసుల వారు. అందువల్ల అంత్యకాలంలో కృష్ణస్మరణ చేద్దాం, చెయ్యడానికి వీలుగా దీన్ని బాగా అభ్యాసం చేద్దాం, అభ్యాసంతో ఏదైనా సాధిస్తాం. అసిద్ధ సాధకం భద్రే జపాధికరమాత్మనాం ఇక్కడ చెప్పాడనమాట. ఈ కృష్ణ కవచం, దత్తాత్రేయ కవచం, శివ కవచం, దేవీ కవచం వంటి అనేక కవచములు, సరస్వతీ కవచం వంటి కవచాలు ఉన్నాయి. ఈ కవచములు మానవులకు ఎందుకు సిద్ధించటం లేదంటే వాటి మీద వీడికి శ్రద్ధ ఉండదు. అదే ఈ కృష్ణుడి 108 నామాలు చదివాక ఆ కవచములు చదివితే కవచములు తొందరగా సిద్ధిస్తాయి. ఇప్పుడు అందుకనే కదా పరశురాముడు కవచం ఎంత చదివినా దానివల్ల సిద్ధి పొందక, ముక్తి పొందక, ఫలితం పొందక జింకల మాట విని ఇక్కడికి వచ్చాడనమాట. కాబట్టి ఇప్పుడు ఈ నామాల్లో ఉన్న గొప్పతనం ఈపాటికి మీకు అర్థమై ఉండాలి. ఈ నామములు చదవడం వల్ల, కవచములు చదవడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. ఈ నామములు చదవని వాడికి కవచం ఎంత పారాయణము చేసినా పట్టివ్వదు. ఇక మీదట ఎప్పుడైనా వైష్ణవ కవచం, వ్యాధిహర వైష్ణవ కవచం, నారాయణ కవచం, కృష్ణ కవచం, దత్తాత్రేయ కవచం, శివ కవచం, దేవీ కవచం వంటి కవచాలు మనకి తొందరగా పట్టివ్వాలంటే, ఆ కవచములు చదవడం వల్ల సిద్ధి లభించాలంటే ముందు ఈ 108 నామాలు చదవండి అని మళ్ళీ 48 శ్లోకంలో చెప్పాడు. ఇది చదివిన తర్వాత చదివితే అది గ్యారంటీగా మన శరీరం అంతా నిండిపోయి మన శరీరమునకు ఒక కవచము వలె రక్షిస్తుంది. మన మనస్సునకు కూడా ఒక కవచమయ్యి మనస్సుని కూడా పరిపరి విధాలుగా వెళ్లకుండా రక్షిస్తుంది. మనస్సు పాడైపోకుండా రక్షిస్తుంది. అశాంతి నుంచి మనస్సుని కాపాడుతుంది, రోగాల నుండి శత్రువుల నుండి శరీరాన్ని కాపాడుతుంది. మళ్ళీ చెప్పండి. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. ఇమం మంత్రం మహాదేవి జపన్నేవ దివానిశం. ఓ దేవి, నీవు స్త్రీవి కాబట్టి భూలోకానికి వెళ్ళి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఈ మంత్రం దివానిశం. దివ అంటే ఏమిటి? పగలు. నిశం అంటే రాత్రి. దివానిశం పగలు రాత్రి రేయింబవళ్ళు అన్నమాట. అహోరాత్రములు ఈ మంత్రమును నువ్వు జపం చేయి, ఇతరులను జపం చేయమను. ఈ ఒక్క మంత్రం ఏది? కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. ఒక్క శ్లోకం ఇది. ఇది ప్రింట్ చేయిస్తున్నారు, ఆఖరి రోజున మీకు ఇస్తారు, ఇబ్బంది కంగారేం పడకర్లా. ఈ మంత్రము దివానిశం పగలు రాత్రి రేయింబవళ్ళు చదివినట్టయితే అనేక శుభాలు పొందుతారట. కృష్ణ సాయుజ్యం ఆప్నుయాత్, శాశ్వతంగా కృష్ణుని యొక్క సాయుజ్యాన్ని పొందగలుగుతారు. అగస్త్యుడు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చామన్నాడు. ఆనాడు భూదేవికి స్వయముగా ఆదిశేషుడు చెప్పిన ఈ స్తోత్రం నేను దగ్గరుండి విన్నాను. నేను ఆనందంతో పులకించిపోయి ఆదిశేషుడికి నమస్కరించి, స్వామి ఇది నేను భూలోకవాసులందరికీ చెప్పవచ్చునా అని అడిగాను. మళ్ళీ అడగాలిగా అడగకుండా నేను చెప్పిన భూదేవికి చెప్పిన స్తోత్రం నువ్వెవడోరా బయటకు లీక్ చేయడానికి అంటాడేమో ఆయన అని, స్వామి ఈ స్తోత్రం అందరికీ ఇవ్వనా అంటే, అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి అందరికీ ఇవ్వడానికి కాకపోతే దాచుకోవడానికి నేను ఎందుకు చెప్పాను అన్నాడు ఆయన. ఈ ఋషులకు నీకు అందరికీ నేను దీన్ని ఇచ్చాను, ఇది అత్యంత సామాన్యునికి కూడా అందేలా చెయ్యి. ఈ నామములు కృష్ణుడికి చాలా ఇష్టం, ముఖ్యంగా అడవుల్లో ఉండే బోయవాళ్ళకి ఈ నామములు నేర్పు. అడవుల్లో చాలామంది ఉంటారు కదా అమాయక జనులు, కేవలం మాంసం తప్ప ఎరగని వాళ్ళు, తాగుబోతులు, అటువంటి వాళ్ళని రక్షించు. ఎందుకంటే అగస్త్యుడు ఎక్కువగా అడవుల్లో ఉంటాడు, ఆయన వనవాసంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అడవుల్లో సహజంగా రాక్షసులు ఉంటారు, పాపం కిరాతకులు ఉంటారు. అటువంటి వాళ్ళని తరింపజేయడానికి ఈ నామములు అవసరం, అందుకని వనవాసులకు మరింత ఎక్కువగా ఈ అన్నాడు. అప్పుడు ఋషులు అగస్త్యునితో పాటు భక్తితో ఆదిశేషుడికి నమస్కరించారు. ఎంత మహాత్ముడివయ్యా నువ్వు, ఈ నామములు రచించి ఇవ్వడమే కాకుండా ఈ నామములు సామాన్య ప్రజలకి అందుబాటులోకి తెమ్మన్నావు, అందువల్ల మేము ఆనందంతో నీకు మరొక్కసారి నమస్కరిస్తున్నాం అని, ఏవం నమస్కృత్య ఫణీశ పాదయోర్ మనో విధాయాఖిల కామపూరయో, ఆ ఫణీశ్వరుడికి భక్తితో నమస్కరించారు, సంతోషముతో ఆ నామాలు స్వీకరించారు. వారు అనుకున్న కోరికలన్నీ తీరిపోయినట్టు అయిపోయిందనమాట. అయినా భగవంతుడి నామములు భగవంతుడి ద్వారా వింటే ఇంకా కోరికలు తీరకుండా ఎందుకుంటాయి, కనుక ఆయనకు నమస్కరించి మరొక్కసారి మా కోరికలు తీర్చేటటువంటి నామములను మేము లోకవ్యాప్తం చేస్తాం అని అక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళు అక్కడున్న సనక సనందనాదులు, నారదుడు తమ భక్తులకు ఇచ్చారు. నేను కూడా భక్తి కలిగిన వాళ్ళు ఎవడ దొరికితే వాళ్ళకి ఇద్దామని చూస్తున్నాను. ఎందుకంటే ఈ నామాలు ఇచ్చే ముందు అవతలని అడగాలట, ఒరే కృష్ణనామములు నీకు ఇస్తున్నాను, ఈ నామముల మీద నీకు భక్తి ఉందా, నువ్వు శ్రద్ధగా చేస్తావా లేక నమ్మకం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావా అని అడగాలి. లేదంటే శ్రద్ధతో ఈ నామములను స్వీకరిస్తాను, వీటిని జపం చేస్తాను అన్నవాడికి ఇవ్వాలి. శ్రద్ధ లేని వాడికి ఇచ్చే ఉపయోగం ఉంది? ఇప్పుడు ప్రింట్ చేసిన పుస్తకాలు కొంతమంది పట్టుకెళ్ళి అందులో ప్రసాదం మొట్టగట్టి పెడుతున్నారు, అంతకంటే పాపం ఏముందండి? ఇది ఒక గొప్ప ప్రసాదమా? అటువంటిది ఇలాంటి కాగితాలని శనగలు పంచిపెట్టడానికి దానికి వాడతామా? ఎంత తపశ్శక్తి వల్ల, ఎంతటి ఉపాసన వల్ల ఈ నామములు బయటకు వచ్చాయి, ఇటువంటి స్తోత్రములు పుస్తకంగా ప్రింట్ అయ్యి మీ చేతుల్లోకి వస్తున్నాయంటే మీరు కొన్ని వేల జన్మల్లో మహా ఉపాసన చేసి ఉంటారు, పుణ్యం చేసి ఉంటారు, కాబట్టే ఆ పుస్తకాలు మీ చేతికి వచ్చాయి. అటువంటి పుస్తకాలని కళ్ళకద్దుకొని జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్ళి వాడుకోవాలి. వాటిని ఇలా నలిపేసి జేబులో పెట్టి రెండు రోజులకి అవి సర్వనాశనం అయిపోయేలాగా చేయకూడదు. కొంతమందికి పుస్తకాలు ఈ పాంప్లెట్లు ఇస్తామా, నలిపేసి నలిపేసి పెడతారు. ఎంత దుర్మార్గులు వాళ్ళు అనిపిస్తుంది అనమాట నాకు. ఏ నీ వేలు విరగొడితే నీకు ఎంత బాధ, ఈ స్తోత్రాలని ఇలా నలిపి జేబులో పెడతావా, దానివల్ల ఏమవుతుంది, పుస్తకం చిరిగిపోతుంది, పాడైపోతుంది. పుస్తకం పరమాత్మలాగా చూడాలి, ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా పెట్టాలి, దానికి పసుపు కుంకాలు పూసి కంపు చేసేయకూడదు, దాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. దాని నిండా పసుపు పూసేస్తే మర్నాడు అడితే అది కృష్ణుడో తెలియదు, తృష్ణో తెలియదు మనకి. నీ బాయిదారి భక్తి అంతా అక్కడేనా? ఇంకో కొంతమంది గురువుగారు కనపడితే చాలు పసుపు కుంకాలు పూసేయడమే, కెమికల్స్ ఆ పసుపు కుంకం కాళ్ళన్నీ పుళ్ళు పడిపోతున్నాయి. తీరా హఠాత్తుగా నడుస్తుంటే ఎక్కడ లేని పువ్వులు పట్టుకొచ్చి వేసేస్తారు. అప్పుడు కాస్త ఆగమనాలి, హఠాత్తుగా కాళ్ళు పట్టేస్తే నేనేమైపోతానండి, ఏమన్నా కృష్ణుడా ఆకాశంలో ఎగరడానికి? నేను మానవ మాత్రుండే కదా, హఠాత్తుగా ఒక్కసారి ఇలాగే జరిగిందనమాట. పురాణాన్ని బయలుదేరుతుంటే ఒక ఆవిడ కాళ్ళు గట్టిగా పట్టేసుకుని కాళ్ళ మీద పువ్వులు వేసింది, ఆవిడ పట్టుకోవడంతో తూలి ముందుకు దూకా పడిపోయా. అదృష్టవశాత్తు ఎదురుగుండా మహానుభావుడు ఒక భీమసేనుడు లాంటి శిష్యుడు నుండి పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మూతిపళ్ళు రాలేవి, ఉపన్యాసం ఆగిపోయేది, ఎంత ఇబ్బంది వస్తుంది. కాబట్టి పుస్తకం పుస్తకం కింద జాగ్రత్తగా అట్టేపెట్టాలి. పూజించబట్టే దాని మీద పసుపు పూసేసి పువ్వులు వేసి అవి చెదల పట్టేలా చేయమని కాదు, భక్తితో దానికి నమస్కారం చెయ్యి. పూజ అంటే సేవ, దానిలో ఉన్న అక్షరములను నువ్వు కంఠస్థం చేసి సేవించు అని అర్థం అన్నమాట. ఈ స్తోత్రమును ఎప్పుడూ పాడు చేయకండి, శ్రద్ధ కలిగిన వాళ్ళకి ఇవ్వండి, శ్రద్ధ కలిగిన వాడి చేతే చదివింపజేయండి, ఆ అపూర్వమైనటువంటి స్తోత్రం వల్ల వచ్చేటటువంటి ఫలితం పొందండి. ఇప్పుడు అగస్త్యుడు ఇదంతా చెప్పి, ఆనాడు ఆ మహాత్ముడిచ్చిన స్తోత్రం నీకు చెబుతున్నాను విను అని రామునికి ఇచ్చాడు. యదన్ రామ మహాభాగ స్తోత్రం పరమ దుర్లభం. రామ మహానుభవ, ఈ స్తోత్రం అంత తేలిగ్గా రమ్మంటే వచ్చేది కాదు. సాక్షాత్తు శేషుని నుంచి నేను విన్నాను. శృతం సాక్షాత్ భగవః భగవత శేషాత్ కథయత కథ. ఆదిశేషుడంతటి వాడి ద్వారా చెప్పబడిన గొప్ప నామములివి. ఈ నామములు ఆదిశేషుని వల్ల విన్నాను, అవి నీకు ఇస్తున్నాను అని వినిపించాడు. వినిపించగానే పరశురాముడి శరీరం ధగధగ వెలిగిపోయింది. ఆ వెంటనే కవచం చదవడం మొదలెట్టాడు. ఈలోపు ఏం జరిగింది? ఈ స్తోత్రం ఆ పరశురాముడితో పుట్టి వచ్చిన పరశురాముడితో పాటు ఎవరు వచ్చారని అది మర్చిపోకూడదు మనం. ఒక ఆడజింక మగజింక వచ్చాయి. పరశురామునితో పాటు వచ్చిన ఈ జింకల జంట కూడా పరశురామునితో పాటు ఈ స్తోత్రం విన్నాయి. వినగానే ఆ క్షణమే దివ్య దేహధరౌ భూత్వా, దివ్య దేహాలు ధరించాయి. ఎటువంటి దివ్య దేహములో తెలిసినా శ్రీకృష్ణుడు ఏ రంగులో ఉంటాడో అటువంటి రంగు పొందాయిట. ఆ రెండు కూడా శంఖ చక్రాది చిహ్నితవు, నాలుగు చేతులు, నాలుగు చేతుల్లో శంఖ చక్రాది చిహ్నాలు ధరించాయి. ధరించి ఆ క్షణమే అక్కడికి వచ్చిన దివ్య విమానం ఎక్కాయి. అంటే వాటి కోసం ఒక దివ్య విమానం కూడా వైకుంఠం నుంచి వచ్చింది. ఆ విమానం ఎక్కాయి. ఎక్కి గతవు చ వైష్ణవం లోకం సర్వదేవ నమస్కృతం, సకల దేవతలు నిరంతరం నమస్కరించే ఒక దివ్యలోకం ఉన్నది, అదే విష్ణులోకం. ఆ లోకమును ఎప్పుడు పొందుదామా, ఎప్పుడు ఆ లోకానికి వెడదామా, ఎప్పుడు అక్కడికి వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి చూద్దామా అని దేవతలు కూడా తహతహలాడుతూ ఎదురు చూస్తారు. అటువంటి లోకమునకు పశ్యతాం సర్వభూతానాం, అక్కడున్న ప్రాణులందరూ చూస్తూ ఉండగా భార్గవ అగస్త్యయోస్తథ, పరశురాముడు అగస్త్యుడు చూస్తూ ఉండగా వెళ్ళిపోయాయిట. ఎవరు? జింకలు. జింకలు కూడా ఈ పరమ పవిత్రమైన 108 నామములు వినడంతో దివ్య రూపం ధరించి, అచ్చం విష్ణువు వంటి రూపం ధరించి, నాలుగు చేతులు ధరించి, శంఖచక్ర గదాపద్మాలు ధరించి, విష్ణువు పంపిన విమానం ఎక్కి హాయిగా వైకుంఠానికి వెళ్ళిపోయాయి. జింకలకి కూడా వైకుంఠం తెచ్చిపెట్టిన దివ్యనామములు ఈ 108 నామాలు. అటువంటి నామములు శ్రద్ధతో చదివితే మనకు కూడా దివ్యలోకాలు రాకుండా ఎలా ఉంటాయండి? వచ్చి తీరతాయి. జింకలకి దివ్యలోకం ఇచ్చిన ఆయన తన లెంకలకి ఇవ్వకుండా ఉంటాడు. లెంక అంటే దాసుడు, సేవకుడు. మనం కృష్ణుడికి లెంకలమే కాదా, గ్యారంటీగా ఆయనకి లెంకలమే. కుర్ర కుంక దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కృష్ణుడికి లెంక అయ్యి తద్వారా ఆ వంకతో వైకుంఠానికి వెళ్ళాలని కోరుకున్నవాడే. కనుక అటువంటి వాళ్ళందరూ ఈ నామములు చదవవలసిందే. ఇప్పుడు పరశురాముడు ఆశ్చర్యపోయాడు. అందుకే ఏమన్నాడు అక్కడ? దృష్ట్వా పరశురామస్తు తత్ ఆశ్చర్యం మహాద్భుతం. మహాద్భుతమైన ఆశ్చర్యం కలిగించే ఈ దృశ్యమంతా పరశురాముడు చూశాడు. ఇక పొంగిపోయి అగస్త్య, జీవితంలో ముక్తి అనేది సుదుర్లభం, అంటే మా వల్ల కాదు అనుకున్న జింకలకు కూడా ముక్తినిచ్చిన ఈ నామాలు నేను జపం చేస్తాను. ఈ క్షణమే నాకు శ్రీకృష్ణ కవచం తన సిద్ధిని ప్రసాదిస్తుంది అని ఆ గురువుగారికి నమస్కరించి ఆ ఆశ్రమంలోనే కాసేపు జపం చేశాడు. చూస్తూ ఉండగానే ఆయన శరీరం అంతా దృఢమైపోయింది, వజ్రమైపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన శరీరమునంతటిని కవచ రూపంతో నింపేశాడు. అంటే కృష్ణుడే కవచం అయిపోయాడు. సాధారణంగా యుద్ధానికి వెళ్ళేవాడు ఏ ఇనప కవచమో పెట్టుకుంటాడు, బుల్లెట్ ప్రూఫ్ లాంటివి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పూర్వం కత్తులు తగలకుండా ఓ ఇనప కవచమో చర్మ కవచమో వేసుకునేవారు, ఇప్పుడు అలా కాదట. కృష్ణుడే ఆయన చర్మం అంతా వ్యాపించి ఆయన చర్మం వజ్రంలాగా కఠినముగాను మృదువుగాను అందంగాను అయ్యేలా చేశాట. ఇప్పుడు పరశురాముడి మీద ఎవడన్నా బాణం వేస్తే బాణం ఆయనకి తగలదు, ఎందుకని కృష్ణుడు అడ్డంగా ఉన్నాడు గనక, కవచ రూపంలో కాపాడుతున్నాడు గనక. ఇలా అయిపోయాక వెంటనే ఆయన గంగానది దగ్గరికి వెళ్ళాడు. గంగలో హాయిగా స్నానం చేశాడు. చేసి శ్రీకృష్ణ, ఈ కవచం నా శరీరం అంతా నిండిపోయిందని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను కవచ రూపంలో రక్షిస్తున్నావని అర్థమైంది. నువ్వెంత అవ్యాజ కరుణామూర్తివి, వేల సంవత్సరాలు తపస్సు చేసిన వారికి కూడా నీ పాదాలు చూడడానికి లభించవట. ఒక ఆయన ఉన్నాడండి, 1000 తపస్సు చేశాడు, అయినా ఆయన ఎప్పుడూ కృష్ణుడి పాదాలు చూడలేకపోయాడు. అనేక వేల సంవత్సరములు తపస్సు చేసిన వాళ్ళకి నీ పాదాలు కాదు కదా, పాదాల కింద ఉన్న దుమ్ము కూడా దొరకట్లేదు. అటువంటిది నాకు సులభముగా దర్శనమిచ్చావు, నన్ను అనుగ్రహించావు, నాకు నీ మోహన రూపం చూడాలనున్నది. శిరస్సున నెమలిపించము ధరించి, చేతిలో మురళీపుచ్చుకుని, చెవులకు కుండలాలు ధరించి, ఆ కుండలాలకు గురువింద పూసలు కూడా గుచ్చుకుని, వనమాల ధరించి, నాకు దర్శనం ఇస్తావా ఇవ్వవా, ఇవ్వకపోతే ఈ పూట నేను ఇంటికి వెళ్ళను, ఆత్మహత్య చేసుకుంటాను గంగానదులు దూకి అన్నాడు. అనగానే జగామ దర్శనం తస్య జామదగ్నియస్య భూపతే, వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు గోలోకం నుంచి వచ్చి ఆయనకి దర్శనమిచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆకాశమంతా వ్యాపించి ఉన్నది ఆయన శరీరం, భూమి పాదములు, ఆకాశం జుట్టు, అగ్నిహోత్రుడు ముఖం, సూర్యుడు చంద్రుడు నేత్రములు, దిక్కులు ఆయనకి చెవులయ్యాయి, సమస్త నదులు ఆయన శరీరంలో రక్తాలు కింద ప్రవహిస్తున్నాయి, సముద్రం పొట్టయిపోయింది. అలాంటి దివ్యరూపంతో ఆయన ఉన్నాడు, నీలమేఘఛాయ శరీరుడాయన. ఆ మహానుభావుడు చతుర్భుజాలతో దర్శనమిచ్చాడు, కిరీటం ధరించి ఉన్నాడు, చెవులకు కుండలాలున్నాయి, కుండలాలకి ఎర్రని గురువింద పూసలు కూడా గుచ్చబడి ఉన్నాయి, కౌస్తుభమణి ఉన్నది ఆయన మెడలో, కౌస్తుభమణి వెలిగిపోతోంది. కుడివేపున వక్షస్థలం మీద శ్రీవత్సమనే లాంఛనం పుట్టుమచ్చున్నది. ఎడమవేపున లక్ష్మీదేవి ధగధగలాడిపోతున్నది. పీతవాస పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు, చేతిలో మురళీ పుచ్చుకుని అందంగా వహిస్తున్నాడు. మురళీ వాదనపరహ సాక్షాన్ మోహన రూపదృక్కు, మహామోహన రూపంతో ఉన్నాడు. అంత మధురమైన సుందరమైన రూపం ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు, అటువంటి రూపంతో ఉన్నాడు ఆయన. వెంటనే పరశురాముడు రెండు చేతులు జోడించి నమస్కరించి సాష్టాంగ దండ ప్రణామం చేసి కాళ్ళ మీద పడిపోయి అత్యంత భక్తితో ఇలా ప్రార్థించాడు. నమో నమః కారణ విగ్రహాయ ప్రపన్న పాలాయ సురార్తిహారిణే బ్రహ్మేశ విష్ణువేంద్రముఖస్తుతాయ నతోస్మి నిత్యం పరమేశ్వరాయ యం వేదవాదైః వివిధ ప్రకారైః నిర్నేతుమీశాన్న ముఖాన్న శక్నుయుః తం త్వాం అనిర్దేశ్యమజం పురాణమనంతమీడే భవమే దయాపరః యస్త్వేకైసో నిజవాంఛిత ప్రదో ధత్తే తనుర్లోక విహార రక్షణే నానావిధా దేవ మనుష్య తిర్యజ్ఞాదస్సు భూమేహే భరవరణాయ. ప్రభు, ఈ చరాచర జగత్తంతా పుట్టడానికి మూలకారకుడివి నీవు. నీ రూపం ఇన్ని లోకాలను సృష్టిస్తోంది, వాటిని పోషిస్తోంది, లయం చేసుకుంటోంది. బ్రహ్మ, ఇంద్రుడు, ఈశ్వరుడు, విష్ణువు మొదలైన సకల దేవతలు నిరంతరం నీకు నమస్కరిస్తూ ఉంటారు. నీవు నిత్యం పరమేశ్వరుడివి, ఈశానాది దేవతల చేత స్తుతింపబడేవాడివి. కానీ నిన్ను స్తుతించడానికి నా వాక్కు, నా శక్తి సరిపోవడం లేదు. అటువంటి నీకు నమస్కారం. భక్తులంటే నీకు అవ్యాజమైన కరుణ, అందువల్లే తొందరగా నాకు దర్శనమిచ్చావు. దుష్ట శిక్షణకి కావలసిన శక్తి ఇచ్చి నన్ను రక్షించమనగానే అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, నాయన నీకు కవచం సిద్ధించింది, ఆ ప్రభావం నీ మీద ఉంటుంది, కార్తవీర్యుణ్ణి వధిస్తావు, నీ తండ్రిని రక్షించుకుంటావు, 21 పర్యాయాలు క్షత్రియ నాశనం చేస్తావు. ఈ కార్తవీర్యుడు నా చక్రమును పొందాడు, అంటే నా నుంచి అవతరించిన దత్తాత్రేయుడి యొక్క కవచం పొంది, దత్తాత్రేయుడి ద్వారా మంత్రాలు పొంది, వరాలు పొంది గొప్పవాడయ్యాడు. అయితేనే అహంకరించాడు, విప్రులకు ద్రోహం చేశాడు, తత్ఫలితం అనుభవిస్తాడు. ఈరోజు నుంచి నీలో నా శక్తి ఉంటుంది, నువ్వు నా స్వరూపానివి. ఇది ప్రస్తుతం నీకు ఇస్తున్న వరం, కానీ భవిష్యత్తులో ఈ శక్తి ఎక్కువ కాలం పూర్తిగా నీలో ఉండదు. చతుర్వింశే యుగే వత్స త్రేతాయాం రఘువంశజ, 24వ త్రేతాయుగంలో. పరశురాముడు చిరంజీవి కదండి, ఎన్నో త్రేతాయుగాలు చూశాడు ఆయన. మిగతా అవతారాల్లాగా ఈ అవతారాలు ఎప్పటికప్పుడు పోయే అవతారం కాదు, చాలా కాలం ఉంటాడు, రాబోయే కాలం వరకు ఉంటాడు ఆయన. అందువల్ల 24వ త్రేతాయుగంలో నేను రఘువంశంలో దాశరథి అనే పేరుతో అవతరిస్తాను. రామోనామ భవిష్యామి, అప్పుడు నాకు పేరు రాముడు, ఆ పేరుతో పుడతాను. నువ్వు రాముడివే, నేను రాముడినే. ఆ 24 కాలంలో చతుర్వ్యూహ, 4 వ్యూహములతో పుడతాను. అనగా నేను పుడతాను, నాతో పాటు నా వ్యూహాల్లో మిగిలిన 3 లక్ష్మణుడిగా, శత్రుఘ్నుడిగా, భరతుడిగా పుడతాయి. భగవంతుడు 4 రూపాలతో ఉంటాడు, అది చతుర్వ్యూహం అని చాలాసార్లు చెప్పాను మీకు. ఈ చతుర్వ్యూహములలో ఒకటి రాముడైతే మరొకటి భరతుడు, ఇంకోటి లక్ష్మణుడు, ఇంకోటి శత్రుఘ్నుడు. ఈ 4 రూపాలతో నేనే ఉంటాను. అప్పుడు నేను కౌసల్యకు కొడుకుని గనక కౌసల్యానందనుడు అని పిలువబడతాను. దశరథుని కొడుకుని గనక దాశరథి అని పిలువబడతాను. ఆ సమయంలో లక్ష్మణునితో కలిసి కౌశికుని అంటే విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షిస్తాను. జనకపురానికి వెడతాను, అక్కడ సీతాదేవిని పరిణయం చేసుకుని వెడతాను. వెళ్ళేటప్పుడు నువ్వు నన్ను అడ్డగిస్తావు, అడ్డగించగానే అప్పుడు నీలో ఉన్న శక్తిని నాలోకి లాక్కుంటాను. అప్పటి నుంచి నువ్వు పరశురాముడిగా మిగిలిపోతావు, విష్ణువంశ స్వరూపుడిగా ఉండవు. అప్పటి వరకు మాత్రం నీలో నా శక్తి ఉంటుంది, నీ తేజస్సుని హరిస్తాను చెప్పేసి ఆయన. హరిష్యే తేజ ఉన్మదం, నీలో ఉన్న మదమును పెంచే నా వైష్ణవ తేజస్సు లాక్కుంటాను. ఆ తేజస్సు ఎల్లవేళలా నీలో ఉంటే కొంత ప్రమాదం. ఒకేసారి వైష్ణవ తేజస్సు అనేక అవతారాల్లో ఉండకూడదు. అందువల్ల నేను 24వ త్రేతాయుగములో రాముడిగా అవతరించేదాకా నీ రామశక్తి ఉంటుంది, ఆ తర్వాత నువ్వు పరశురాముడివే, అసలు రాముడి నేనవుతాను. ఇలా పలికి అయినప్పటికీ నీకు దివ్య మహిమలు ఉంటాయి, వాటితో నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు, చిరంజీవిగా ఉంటావు, మహేంద్ర పర్వతం మీద మాత్రం రాత్రిపూట ఉంటావు అని వరాలిచ్చి కృష్ణుడు అంతర్ధానం అయిపోయాడు. మీకు చాలాసార్లు చెప్పాను, గోలోకంలో పరమాత్ముడు కృష్ణుడు అనే ఒక దివ్య రూపంతో ఉంటాడు, వైకుంఠంలో విష్ణు రూపంతో ఉంటాడు. అవతరించేటప్పుడు ఈ విష్ణు తేజస్సుని తనలో కలుపుకొని గోలోకంలో ఉన్న కృష్ణుడు వస్తాడనమాట. అందుకే వైకుంఠంలో విష్ణు విష్ణువుగా ఉండగా కృష్ణుడు మళ్ళీ ఇక్కడ ఉంటాడు, అది కారణం. అనేక రూపాలతో ఉంటాడండి ఆయన, అదొక విచిత్రమైన తత్వం. ఎన్ని రూపాలైనా ధరించి, ఎంత చోట అయినా, ఎంతకాలమైనా, ఎన్ని రూపాల్లో అయినా, ఎన్ని మహిమలతో అయినా ఉండగలుగుతాడు. ఆ తదనంతరం పరశురాముడు మాహిష్మతి నగరం మీదకి దండయాత్రకు బయలుదేరాడు. ఇప్పుడు కృష్ణానుగ్రహం వచ్చిందిగా, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. ఆ పరశురాముడు మాహిష్మతి నగరానికి వెడుతున్నప్పుడు నర్మదా నదీ తీరానికి వెళ్ళాట. ఎందుకంటే నర్మదా నదీ తీరంలో ఉంటుంది మాహిష్మతి. అది పదే పదే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ఏమని? అకృతవ్రణ సంయుక్త నర్మదా సరితాం వర భార్గవోసౌ పురీం మాహిష్మతీం ప్రతి. నర్మదా నదీ తీరములో ఉన్న మాహిష్మతీపురము దగ్గరికి వెళ్ళాడు అకృతవ్రణునితో. ఇప్పటికి కూడా ఆ మాహిష్మతీపురము పరమ పవిత్రమైన నర్మదా నదీ తీరంలో ఉన్నది. అక్కడ దత్తాత్రేయుడికి ఒక గుడి, కార్తవీర్యార్జునుడికి ఒక గుడి ఉంటాయి. మీలో ఓంకారక్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూసే ఉండొచ్చు, ఎందుకంటే తెచ్చయ్యాకే అక్కడికి వెళతారు. ఈసారి వెళ్ళినప్పుడు సామాన్య మానవులకి తెలియకపోవచ్చు కానీ ఎక్కువ మంది దత్తాత్రేయుడు, కార్తవీర్యార్జునుడు ఉన్న స్థలం దగ్గరికి తీసుకెళ్ళమని ఆ ట్రావెలర్స్ని అడగండి. ఏదో కారులోనో వెడతారు కదా మీరు, ఇంకో దాంట్లోనో, లేదా మేము వెడుతున్నప్పుడు వెడితే అది చూడగలుగుతారు. ఉజ్జయిని నుంచి ఓ స్పెషల్ వాహనం తయారు చేసుకుని ఓంకారక్షేత్రానికి వెడితే అక్కడ ఓంకారక్షేత్రానికి వెళ్ళేటప్పుడు నర్మదా నది సరిగ్గా ఎదురుగుండ నర్మద ఆ మెట్ల దగ్గరే ఉంటుందన్నమాట. దత్తాత్రేయుడికి, కార్తవీర్యార్జునుడికి, వీళ్ళందరికీ కూడా గుడి, అదే మాహిష్మతి అనమాట. ఒకప్పుడు గొప్ప వైభవం అనిపించింది, ఇప్పుడు మహిషములు తప్ప మాహిష్మతి లేకుండా పోయింది. కాలప్రభావంతో ప్రదేశాలకి వైభవం కొంత తగ్గుతోంది. ఒకప్పుడు రాజధానులు కదటండి అవి. కార్తవీర్యార్జునుడు అంతటి వాడు పరిపాలించాడు, దత్తాత్రేయుడు అడుగుపెట్టిన స్థలం అది. పనికిమాలిన స్థలాలేమో రాజధానులు అయిపోతాయి, ఉత్తమ స్థలాలు క్రమంగా మరుగున పడతాయి. ఎందుకంటే కలియుగంలో ఆ ప్రాంతానికి వెడితే వాడికి కలిప్రభావం ఉండదట. అలాంటి ప్రాంతాలు ప్రజలకి పెద్దగా అందుబాటులో లేకుండా పోతాయి. సులభముగా కలినాశనం నుంచి బయటపడే ఎన్నో ప్రదేశాలు, ఎన్నో నామాలు ఉన్నాయి. కర్కోటకుడు అని ఒకడున్నాడు, వాణ్ణి, ఋతుపర్ణుణ్ణి, నలుణ్ణి, దమయంతిని, వీళ్ళని తలుచుకుంటే కలి తొలగిపోతుంది. మీకు ఇదొరలో ఆ శ్లోకం కూడా చెప్పాను, అయినా ఆ శ్లోకం మళ్ళీ మర్చిపోతాం మనం. అదే మానవులకు ఉన్న బలహీనత, వాడికి పుణుకుల మీద, బజ్జీల మీద, అట్లు మీద ఉన్న వ్యామోహం, ఈ నామాల మీద కలియుగంలో మానవులకు ఎక్కువ ఉండదట. అయినా మళ్ళీ చెప్పండి, చెప్పండి శుభ్రంగా. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఎంత సులభం ఈ శ్లోకాలు, పెద్ద కష్టం ఉంది? ఇంతే, ఈ నామాలు తలుచుకుంటే వాళ్ళని కీర్తిస్తే కలి నశించిపోతుందని ఉంటుంది అందులో. పైగా ఇంకోటి ఇంకోటి కాదు, మహాభారతంలో పంచమ వేదంలో కూడా చెప్పారు, అరణ్య పర్వంలో ఈ శ్లోకం ఉంటుంది. ఇటువంటి శ్లోకములు అప్పుడప్పుడైనా తలుచుకోండి, రోజు ఒకటో అరో ఏదో ఒకటి పెట్టుకుంటారా, ఇంతని ఒక లక్ష్యం పెట్టుకోండి, పెట్టుకుని చెయ్యండి. నేను ప్రేమతో అంటున్నాను సుమా, నాకు ఈ పురాణం వింటున్న వాళ్ళలో దేవుడు కనపడుతూ ఉంటాడు, దేవతాస్వరూపులు కాబట్టి ఇంత ముద్దుగా మీతో చెప్పగలుగుతాను. బయట వాళ్ళకి ముద్దులకి నేను ఎందుకు చెప్తాను, వినని వాడికి ఎందుకు చెప్తాం? కానీ నిజంగా ఈ మధ్యకాలంలో శ్రద్ధ పెరిగింది, చాలా శ్రద్ధతోటి వింటున్నారు, విని తరిస్తున్నారు. ఇంత పూర్వం పురాణాలకి ఇంత ఆదరణ కనపడేది కాదు. కలియుగంలో ఎంతమంది పాపాత్ములు పెరుగుతున్నా పుణ్యాత్ములు కూడా అలాగే పెరుగుతున్నారు. అందులో ఇప్పుడు ప్రస్తుతం రాబోయే కాలం ఉందే, ఇంచుమించుగా ఇప్పుడు ఒక 10-20 ఏళ్ల క్రితం నుంచి మొదలై ఇంకో 80 ఏళ్ల వరకు ఈ పురాణముల యొక్క సామ్రాజ్యం పెరుగుతుందిట. ఈ కాలములో భారతదేశాన్ని యోగులు ఎక్కువ పరిపాలిస్తారు, అది కళ్ళ ముందు కనపడుతుంది. నేను భాగవత్ భవిష్య పురాణంలో చెప్పాను, దాన్నే నాకు మళ్ళీ పంపుతున్నారు. డాక్టర్ విజయ నిర్మల్ గారని నార్త్ కరోలినాలో ఉంటారు, వారి పురాణం విని, గురువుగారు మీరు ఎప్పుడో 97లో చెప్పారు అవన్నీ నిజమవుతున్నాయండి అని ఆ క్లిప్స్ మళ్ళీ నాకు పంపారు ఆవిడ, ఎక్కడో అమెరికా నుంచి 97లో చెప్పిందని ఇవాళ ఆవిడ గుర్తుపెట్టుకుని మళ్ళీ మేము పంపారు. ఎక్కడ 97? 24 ఏళ్ల క్రితం చెప్పాను నేను. ఇప్పుడు మళ్ళీ ఆవిడ నాకు అది పంపితే ఆశ్చర్యం కలిగింది. కాబట్టి ఎందుకు చెప్తాను, అందులో చెప్పినవన్నీ వీడి మధ్యకాలంలో అయిపోయాయి, హారిక కరోనాతో సైతంగా అందులో చెప్పినట్టే అయ్యిందిట. ఆవిడ చాలా గొప్ప డాక్టర్ గారు, ముట్టుకుంటే రోగం తగ్గుతుందని పేరు, హై ప్రాక్టీస్ ఉన్నావిడ, నార్త్ కరోలినాలో ర్యాలీలో ఉంటారు, వాళ్ళు అక్కడి నుంచి వింటున్నారు. ఈ మధ్యన ఈ వద్దిపర్తి సత్సంగానికి ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబర్స్ 61,000కి వచ్చారని చెప్పారు శిష్యులు. అంటే ప్రజల్లో ఈ పవిత్రమైన స్తోత్రములు, ఈ పవిత్ర పురాణములు శ్రద్ధతో వినాలనుకుంటున్నారు. అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఇక వినేవాళ్ళు అయితే లక్షల్లోనే వింటున్నారట. ఓ మాదిరి కాదు, ఎక్కడ చూసినా మన భారతం కానీ, మనం ఇక్కడ చెప్పుకున్న భాగవతం కానీ, సంపూర్ణ హనుమద్వైభం కానీ, మోర్ దాన్ 2 లాక్స్ 3 లాక్స్ విన్నారట, ఇంకా వినబోతున్నారట. ఇది దేశానికి శుభసూచకం. అది ఎవరు చెప్పినా పర్వాలేదు, కానీ చెప్పింది భగవత్కథ. ఎవరు చెప్పినా కృష్ణనామం కృష్ణనామమే, ఎవరు చెప్పినా భగవన్నామం భగవన్నామమే. కాకపోతే ఒక్కొక్కరు చెబితే బాగా అర్థమై ఎక్కువ వింటారు, కొంతమంది చెబితే వాడు ఏం చెబుతున్నాడు అర్థం కాదు కాబట్టి వినకపోవచ్చు. కానీ నామం నామమేగా, ఆ నామం ప్రభావం ఉంటుందని మాత్రం గ్రహించండి. ఇది చాలా గొప్ప స్థలం. ఏది స్థలం? ఇందాక నేను చెప్పిన ఓంకార క్షేత్రం అన్నమాట. ఆ ఓంకార క్షేత్రానికి వెళుతున్నప్పుడు స్వయముగా పరశురాముడు స్నానము చేసి మళ్ళీ భగవంతుడు గుర్తుకు తెచ్చుకున్న స్థలం, కార్తవీర్యార్జునుడు పరిపాలించిన స్థలం, నర్మదా నదీ తీరంలో ఉన్న స్థలం మాహిష్మతీపురం అన్నమాట. అక్కడికి వచ్చాడు ఆయన. ఇంతకీ ఎందుకు ఇన్నిసార్లు ఈ మాట అంటున్నాడు ఆయన? ఈ స్థలం మామూలుది కాదు. పూర్వం ఈశ్వరుడు త్రిపురాసురుల్ని సంహరించడం కోసమని అక్కడ యజ్ఞం చేశాట, శివుడు కూడా యజ్ఞం చేశాట అక్కడ. అందుకే ఆ స్థలం చాలా గొప్ప స్థలం. ఈ కథ జరిగే నాటికి ఇంకా త్రిపురాసుర సంహారం అవకపోయినా అగస్త్యుడు దీన్ని చెబుతున్నాడు, వశిష్ఠుడు సగరుడికి చెబుతున్నాడు, అది మర్చిపోకూడదు. ఇదంతా సగరుడు వశిష్ఠుడి ద్వారా విన్నాడు. ఈ స్థలం దగ్గర శివుడు తపస్సు చేస్తాడు, యజ్ఞం చేస్తాడు. ఆ స్థలము దగ్గర అనేకమైనటువంటి పవిత్ర కార్యాలు జరిగాయి. ఆ స్థలము దగ్గరే బలిచక్రవర్తి విశ్వజిత్తుని యాగం చేశాడు. అక్కడికే వామనుడు వచ్చాడు, వచ్చి 3 అడుగులు యాచించి పట్టుకెళ్ళాడు. దీన్ని బట్టి ఆ స్థలం ఎంత గొప్పది ఆలోచించండి. అందుకే అక్కడ మీరు వామన చరిత్రలో బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెడుతున్నప్పుడు దారిలో నర్మదని దూకి దాటి అక్కడికి వెళ్ళాడని ఉంటుంది. అక్కడ ఎంత అద్భుతమైనది ఉంటుందో తెలుసా? శర్మద నర్మద తరించే త్రోవన్వటుడు అంటాడనమాట. అది శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించే త్రోవన్ వటుడున్. ఆ నదిలో స్నానం చేస్తే శాంతి లభిస్తుంది, అందుకే శర్మద శాంతినిచ్చునది. అంటే అందులో ఒక్కసారి ములిగితే మన శరీరం మనస్సు ఆహ్లాదం పొంది శాంతి పొందుతాయి. యమదండక్షత వర్మద, యముడు పాపం చేసిన వాణ్ణి పరమ పాపాత్ముల్ని నరకానికి పట్టుకుపోయి తన చేతిలో ఉన్న దుడ్డు కర్రతో చితక్కొడతాడు, యమదండంతో విరగ్గొట్టి పారేస్తాడు. కానీ నర్మదా నదిలో స్నానం చేస్తే ఆ యముడి దండము నుంచి వచ్చే దెబ్బలు మనకి తగలకుండా కవచం ఒట్టి వచ్చి మనల్ని కాపాడుతుందిట. ఒక ఆయన మిమ్మల్ని కొడుతున్నాడండి, కర్రతో కొడుతున్నాడండి, ఆ కర్ర దెబ్బలు మనకి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒంటికి ఓ ఇరప తొడుగు తొడుక్కుంటే వాడు తొడుగు మీద ఎంత కొట్టినా లోపల మన శరీరానికి దెబ్బలు తగలవు, అవునా? నర్మదా నదిలో స్నానం చేస్తే యముడి దండం దెబ్బలు తగలవట. అంటే అంతరార్థం ఏమిటి? నాయన, ఇందులో స్నానం చేస్తే పరమ పుణ్యాత్ముడు అయిపోతావు, పరమ పుణ్యాత్ముడు అయ్యావు కాబట్టి ఇక యముడు వచ్చి నిన్ను కొట్టడు, నువ్వు యమలోకానికి వెళ్ళవు అని అర్థం అన్నమాట. అలాగే ఒక స్త్రీ ఉందిట, ఆ స్త్రీ ఎవరిని వరించదట, ఆవిడ కఠినురాలిట. ఎవరా స్త్రీ? మోక్షకాంత, ముక్తికాంత, అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద. కానీ నర్మదలో స్నానం చేస్తే ఎవరిని వరించని ఆ మోక్షకాంత మనస్సు కూడా కరిగిపోయి మనల్ని వరిస్తుందిట. అంటే అంతరార్థం ఏంటి? నీకు ముక్తి వస్తుంది అని చెప్పడం. అందులో స్నానం చేస్తే మోక్షము నిన్ను వరిస్తుంది. అంబుని వారిత దుర్మద, అంతో ఎంతో మదం లేకుండా ఎందుకుంటాం మనం? ఎవరిని పలకరించండి, అంతో ఎంతో అహంకారం ఉంటుంది. ఈ చెడ్డ అహంకారాన్ని ఆ నది తొలగిస్తుంది, అందులో స్నానం చేస్తే దురహంకారం తొలగిపోతుంది. అటువంటి నర్మద యువతల నుంచి అవతలికి దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళడానికి అక్కడ పడవలు లేవు. అందుకని వామనావతారంలో ఉన్న స్వామివారు ఇట్నుంచటు చెంగున్ దూకేశాడు. ఆయన పట్టుకుంటే మనం కూడా దూకచ్చు. అలా యువతల నుంచి అవతలికి దూకెట్ట, అందుకే తరించి అన్నాడంతే, ఎగిరి దూకెట్ట. ఆ నర్మదా నదీ తీరంలో సరిగ్గా ఇదిగో ఈ మాహిష్మతి దగ్గరే ఆనాడు బలిచక్రవర్తి యజ్ఞం చేశాడు. దీన్ని బట్టి ఆ పురం, ఆ ప్రాంతం ఎంత గొప్పదో మనకు తెలుస్తున్నది. అటువంటి పాపనాశినికి నమస్కరించాడు రాముడు. కార్తవీర్యార్జునుడి దగ్గరికి దూతని పంపాడు. దూత వెళ్ళి, మా రాముడి సందేశం విన్నావు కదా, నువ్వు ఆయన తండ్రి దగ్గర ఆతిథ్యం స్వీకరించి దురహంకారంతో ఆయన ఆవును అపహరించాలనుకున్నావు, నీ మంత్రి చంద్రగుప్తుని ద్వారా ఆయన్ని చంపించావు, దానికి తగిన శిక్ష ఇప్పుడు అనుభవించాలి తప్పదు. రాముడు తన మహామహిమతో మహాత్ముల్ని పిలిపించుకుని చచ్చిపోయిన తండ్రిని బతికించుకున్నాడు. ఆయన ఎలాగో బతికాడు, కానీ నువ్వు బతకవు. ఎప్పటికైనా నేను పొరపాటు చేశాను అని భావించి నీవు తక్షణం జమదగ్ని మహర్షి కాళ్ళ మీద పడితే రాముడు నిన్ను క్షమిస్తాడు, లేదంటే నిన్ను చంపుతాడనగానే అప్పుడైనా క్షమించమని కోరచ్చు కదండి. దురహంకారాలు అలా అని అన్నవో, నేనేమిటి, మహావీరుణ్ణి సుక్షత్రియుణ్ణి దత్తాత్రేయ భక్తుణ్ణి వచ్చి ఒక సామాన్య విప్రుడి కాళ్ళు పట్టుకుంటానా, రక్షించమని అడుగుతానా, పోయినా పర్వాలేదు కానీ కాళ్ళు పట్టుకోను అని ఈ క్షణమే ఆ పరశురాముడు ఎవడో వాడి అంతం చూస్తాను, వాడితో యుద్ధం చేస్తాను అని కబురు పెట్టరా దూత అన్నట్ట. దాంతో దూత వెనక్కి వచ్చాడు. మహాత్మా, నువ్వు చెప్పిన మాటలు చెప్పాను, ఆయనకు కోపం వచ్చింది, నీ అంతం చూస్తానంటున్నాడు, ఇక యుద్ధం తప్పదు అన్నాడు పరశురామదూత. తదనంతరం మహారాజు గారు యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. ఇక్కడ పెద్ద సమస్య అయ్యింది. ఈ మహారాజు గారికి చాలామంది సామంతరాజులు ఉన్నారు. ఈ సామంతరాజులు అన్నారు, రాజా డైరెక్ట్గా నువ్వు యుద్ధానికి వెళ్ళడం ఏమిటి, ముందు మమ్మల్ని పంపు, ఆ తర్వాత నువ్వు వెళ్ళాలి, రాజుగారు ఎప్పుడు వెళ్ళకూడదన్నారట. ఎప్పుడు రాజుగారు డైరెక్ట్గా ముందు వెళ్ళకూడదు, ఆఖరి ఆయన ఎడతారు, ముందు భటులు, కొందరు నాయకులు, సామంతులు, సేనాధిపతి, ఆఖరి మంత్రి కూడా పోయాక అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గేని వెళ్ళి డామ్మనాలి. ముందే రాజుగారు యుద్ధానికి వెళ్ళకూడదన్నమాట. అందుకని ముందుగా ఏం చేసేట, రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఈ సామంతుల్లో మత్స్యదేశపు రాజుగారు నేను ముందు వెడతానన్నాడు. ఆ యుద్ధం నేను చూస్తాను, నేను మీరు కలిసే వెడదాం, నేను వెనకుంటాను, నువ్వు ముందు యుద్ధం చెయ్యి, ఆ తదనంతరం నీకు అవసరమైతే నేను సాయంగా వస్తానని కార్తవీర్యాదురుడు మత్స్యదేశపురాజుని ఇంకా కొంతమంది మహావీరుల్ని వీళ్ళందరినీ సామంతుల్ని వెంట పెట్టుకుని హితుల్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు. పోయే కాలం వచ్చినప్పుడు కొన్ని సూచనలు ముందే తెలుస్తాయి. రాజుగారు తీరా ప్రయాణమై యుద్ధానికి వెడుతూ ఉంటే ముందుగా ఆకాశం దద్దరిల్లిపోయింది, ఏనుగులు కన్నీరు కరిచాయి, గుర్రాలు మొగ్గాయి అంటే పడిపోయాయి. దారిలో నల్లని ఒక స్త్రీ వాళ్ళకి ఎదురొచ్చింది, నల్లని స్త్రీ, అది కూడా కుడివైపు నుంచి ఎదురొచ్చింది. చీ దిక్కుమాలందారు, నువ్వు ఎదురొచ్చేవి ఏమిటి, ఏం చేయను అని ఏడుస్తూ వచ్చిందిట. అది ఎలా ఉందిట, ముక్కు కొయ్యబడి ఉందిట. ఇక ఇక్కడ చూడండి రాశారు, శకునాని రణే తస్య మృత్యు దౌత్యకరాణి చ ముక్తకేశాం చిన్న నాసాం రుదతీంచ దిగంబరాం. ఇవన్నీ పోయే కాలం వచ్చేటటువంటి వాడికి అయ్యే శకునాలు. మృత్యు వచ్చినప్పుడు శకునాలు వస్తాయి. ఆ శకునాలు దుశ్శకునాలు, అపశకునాలు. ఆ అపశకునాల్లో భాగంగా ఒక ఆవిడ కనపడింది. ఆవిడ ఎలా ఉందన్నమాట, జుట్టు విరబోసుకుంది. ముక్తకేశాం అంటే జుట్టు విరబోసుకున్నదాన్ని చూశాడు. చిన్న నాసం, ముక్కుని ఎవరో కోసేశారు. ఏదో పూర్వం సోర్పణ కథ విన్నామే మనం. అలాగా ఈ కథ జరిగినట్టు ఇంకా రాముడు పుట్టలేదు కనుక అంత పాత కథ అనుకోవాలి తప్ప మనం ఈ కథ అనుకోకూడదు. నేను చెప్పాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి సోర్పణకు అన్నాను, కానీ ఈ కథ సమయానికి సోర్పణకు ఇంకా రాలేదు. ఇక రుదతీం, ఏడుస్తోంది అది. దిగంబరాం, బట్టలు లేకుండా ఉంది. అటువంటిది, నేను నీకు ఎదురొచ్చాను నువ్వు పోతావు అంటోంది పైగా ముద్ద ముద్దగా. ఇక ఇది కాకుండా మరికొంతమంది ఎదురొచ్చారు. ఒకడు కుంటివాడు, కాషాయ వస్త్రాలు ధరించిన వాడు, కొన్ని అపశకునాలు ఉన్నాయి. ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు బ్రాహ్మణులు పర్వాలేదు, కానీ ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే ప్రమాదం. వీడు ఒంటి బ్రాహ్మడు ఎదురొచ్చాడు, లేదా ఇంకొకళ్ళు ఎదురొచ్చారట. కాషాయ వస్త్రం ధరించిన సన్యాసి ఎదురు రాకూడదని శాస్త్రం. ఆ శక్తిని మనం తట్టుకోలేము. కానీ ఈయనకి ఆయన ఎదురొచ్చాడు. వికలాంగుడు ఎదురొచ్చాడు. ఉడుము, కుందేలు, ముళ్ళపంది ఇవి కూడా ఎదురొచ్చాయి. గద్దలు ఆయన నెత్తిని తన్నాయి. ఎలుగుబంట్లు అని గోళ్లతో భటుల్ని గీరాయి. ఇవన్నీ దుశ్శకునాలు. అయినా రాజుగారు పట్టించుకోకుండా, మనం వీరులం, దత్తాత్రేయ భక్తులం, మనల్ని వేం చేస్తాయి అని మొండిగా ముందుకెళ్ళిపోయాడు. దత్తాత్రేయుడు ముందే చెప్పాడు, ఏమని, నువ్వు ఎవరితో యుద్ధానికి వెళ్ళినా నేను నీకు సాయం చేస్తాను, కానీ నా అవతారమూర్తితో తగాదాకెళ్ళి చెయ్యరాని పని చేసినప్పుడు మాత్రం నేను నీకు సాయం చేయనన్నాడు ఆయన. ఇప్పుడు నేను మంత్రం ఇచ్చానండి, ఆ మంత్ర జపం చేసిన వాడు ఏదైనా సాధించవచ్చు, కానీ వాడు నాకే ద్రోహం చేస్తే ఆ మంత్రజపం వాడినే నాశనం చేస్తుంది. గురుద్రోహం చేయకూడదు కదా. ఆ విషయం మర్చిపోతారు కొందరు అన్నమాట. గురువుగారు ఇచ్చిన మంత్రం ఆయన మీదే ప్రయోగిద్దాం అనుకుంటే డామ్ అంటాడు. అందుకే మనకి కాశీఖండంలో గురుండు వెలిగా, నువ్వు ఈ గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని ఎవరి మీదైనా ప్రయోగించు, కానీ ఆ గురువుగారిని మాత్రం ఇందులోకి రాక్కో. నీకు గురువుగారి మీద కోపం వచ్చి ఈ మంత్ర జపం చేసి మా గురువుగారు పోవాలన్నావా, అప్పుడు ఆ గురువుగారి శక్తి నిన్ను భస్మం చేస్తుంది అంటాడు. ఇవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు పాప ఆయన. ఇప్పుడు కార్తవీర్యార్థుడు వెనక ఉన్నాడు. ముందుగా మత్స్యదేశపు రాజు గారు యుద్ధానికి వెళ్ళాడు. ఆయన పేరు మంగళుడు. మంగళుడికి మంగళం పడేశాడు పరశురాముడు. మంగళం మొదలైంది. గండ్రగొడ్డలు గుచ్చుకుని మత్స్యదేశపురాజు మీద పడి పట్ట 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 వాడు ముక్కులు, కాళ్ళు, చేతులు నరికేశాడు. దాంతో మత్స్యరాజుగారు మొట్టమొదట మరణించాడు. ఆ తర్వాత కన్యాకుబ్జ దేశపురాజులు, సౌరాష్ట్రులు, అవంతిదేశీయులు వందలాది మంది రాముడి చుట్టుముట్టారు. అప్పుడు చూస్తున్న వాళ్ళకి రాముడు కనపడలేదట. రాముడి చుట్టూ వీళ్ళు, వాళ్ళు వేసిన బాణాలే కనపడ్డాయి. అప్పుడు రామచంద్రుడు, ఏది పరశురాముడు, గండ్రగొడ్డలు గిర్రుని తిప్పి ఒక్క నిమిషంలో వాళ్ళు వేసిన ఆయుధాలన్నీ నరక కొట్టేసి, మబ్బులలో నుండి బయటకు వస్తున్న సూర్యుడిలా భగభగ మండుతూ 3 రాత్రుల్లో వారందరినీ నాశనం చేసి పారేశాడు. 12 అక్షౌహిణీల సైన్యం, 1-2 కాదట, 12 అక్షౌహిణీస్తత్ర చిచ్ఛేద లఘు విక్రమ. చాలా తేలికగా, ఏమీ కష్టపడకుండా, శ్రమ పడిపోకుండా, అమ్మ బాబూ అని అలిసిపోకుండా, సులభముగా 12 అక్షౌహిణీల సైన్యమును చీల్చి చెండాడాడు పరశురాముడు. ఆయనకి అదో లెక్క లేకుండా ఉందన్నమాట. ఆయన యుద్ధం చేస్తుంటే అలవోకగా చేస్తున్నట్ట. కొన్ని కొన్ని పదాలు భలే ఉంటాయి. సుశీల గారు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ మధ్యన, నిన్నో మొన్నో 2 రోజుల క్రితం. ఆవిడ మాట్లాడుతూ, పి లీల అవలీలగా పాడేసిందండి ఆవిడ. ఎంత బాగుందండి, లీల అవలీలగా పాడిందంటే అందమైన శబ్దాలు అవుకొని అనమాట. నిజంగా ఆవిడ లవకుశి సినిమా గురించి చెబుతూ అద్భుతంగా పాడేస్తుందండి ఆవిడ సంగతులు. ఆవిడకి అన్నీ అవలీల అని ఎంతో భక్తితో పొగిడింది. వాళ్ళు గొప్పవాళ్ళండి, అందుకే తమతో పాడిన వాళ్ళని పొగుడుతారు. కొంతమంది మేమే బాగా పాడాం, పక్కవాళ్ళు పాడలేదంటారు. అందుకే సుశీల కానీ, లీల కానీ, లేకపోతే ఘంటసాల వారు కానీ, వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు అంటే మహాత్ములు వాళ్ళు. ఆ కాలమే వేరు, సువర్ణయుగం. నాకు వాళ్ళంటే చాలా గౌరవం, అభిమానం. వాళ్ళ వల్ల దేశంలో ఎన్ని భక్తి గీతాలు వెళ్ళాయండి. ఇప్పటికి కూడా చెంచులక్ష్మిలో
లేకపోతే భక్త ప్రహ్లాదులు సుశీల గారు పాడిన పాటలు పాడుకోకుండా ఒక్కడు ఉండగలడా? లీలగారు పాడిన అపూర్వమైన పాటలు వినకుండా ఎవడన్నా ఉండగలడా? ఎన్ని శ్రీ తులసి ప్రియ తులసి అని పాడిందే లీలగారు మొదటి పాట అట్టది. ఆవిడ మొట్టమొదట దాని ఏమంటారు 1946లో గుణసుందరి కథ కోసం పాడారు. ఆ పాట ఎన్నాళ్ళైనా మర్చిపోలేము మనం. ఆవిడ కృష్ణుడు అంటే పరమభక్తి. పాండవ వనవాసంలో అద్భుతంగా కృష్ణుడి మీద పాడుతూ ఉంటే చివరిలో కంఠం గద్గదం అయిపోయేదట, హై పిచ్చులో పాడేస్తుంది అనమాట. కృష్ణ అనగానే అంతలా ఇప్పుడు ఎవడూ పాడలేడు, పాడితే ఎగిరిపోతుంది గొంతు. దేవా దీనబాంధవ అనే పాట ఎన్నిసార్లు వినుంటారు వీలో? వినకపోతే ఇప్పుడైనా వినండి, వినని వాడు నా దృష్టిలో దిక్కుమాలడిగింది లెక్క అని నేను అనలేదు, మా పెద్దలు చెప్పారు. అంచేత దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా అంటే కృష్ణుడు రాకుండా ఉంటాడా? ఆవిడ కంఠానికి అంత శక్తి ఉంది. గోవింద గోపీజన వల్లభ శరణాగత రక్షక పాహి మాం పాహి కృష్ణ అంటుంటే కృష్ణుడు వైకుంఠం నుంచి దిగి రాకుండా ఉంటాడా? కంఠం అంత గొప్పదన్నమాట. నాకెందుకు కృష్ణుడి పాటలు తలుచుకుంటే మళ్ళీ నేనే లేనవైపోయి అందులో వెళ్ళిపోతూ ఉంటాను. అప్పుడప్పుడు నాకు ఈ బలహీనత ఉంది, కృష్ణుడు ఆ కపాటలు ఆ భగవత్ కథలు ఇవి నన్ను మై మరిచిపోయేలా చేస్తాయి. అప్పుడు నేను పురాణం మర్చిపోయి ఇంకో చోటకి వెళ్ళిపోతాను. అందుకే నేను అనుకుంటాను బహుశా మిమ్మల్ని పరీక్షిద్దామని గోపికల కథ ఎండింగ్లో చెప్పలా కావాలని. అంటే మీరు ఎలా వింటున్నారో పరీక్షించాను. వెంటనే అందరికీ కుతూహలం వచ్చిందిట, మీ అందరి తరఫున హరిగారు అడిగారు. గోపికల భక్తి ఉత్తమ భక్తి అని చెప్పాం కదా, అప్పుడు కృష్ణుడి గురించి చెబుతూ గోపికల భక్తి ఉత్తమ భక్తి. ఒకనాడు నారదుడు ఎవరు భక్తులని అడిగాడు, అడగగానే పరీక్షించమన్నాడు కృష్ణుడు. వెంటనే నారదుడు కృష్ణుడికి తలనొప్పి వచ్చింది, అమ్మా రుక్మిణి నీ పాదాల కింద మట్టిస్తావా, పరమభక్తుల మట్టి ఆయన తలకి తగిలితే నొప్పిపోతుందిట అనగానే, అమ్మమ్మమ్మ స్వామివారికి నా పాదధూళి ఎలా ఇస్తాను, అది పాపం అంది రుక్మిణి. అంటే ఆవిడికి వెర్రి భక్తి అనమాట, అసలు భక్తి అనడానికి లేదు అది. అలాగే జాంబవతి సత్యభామ వీళ్ళెవ్వరూ మట్టి ఇవ్వలేదు. అంతే రెండు రకాల కారణంట, భగవంతునికి మన పాదాల కింద ఉన్న మట్టి ఎలా ఇస్తాం చూస్తూ మన కాలు ఆయనకి తగిలితే పాపం కదా అని ఒకటి, ఒకవేళ పొరపాటున మన మట్టి తగిలితే ఆయనకి తలనొప్పి తగ్గకపోతే మనం గొప్ప భక్తులం కాదని బయట రుజువైపోతుంది, మన పరువు పోతుందని కొందరు ఇవ్వలేదు. అప్పుడు నారదుడు హుటాహుటిన బృందావనం వెళ్ళి అక్కడ ఉన్న గోపికల దగ్గరికి వెళ్ళి, గోపికలారా కృష్ణుడికి తలనొప్పి వచ్చింది అనగానే, అయ్యి బాబోయ్ మా కృష్ణుడికి తలనొప్పి వచ్చిందా, మేము వచ్చి సేవ చేస్తా ఉన్నారు. వాళ్ళు మీరందరూ సేవ చేయక్కర్లా, మీలో బాగా కృష్ణుడి మీద భక్తి కలిగిన వాళ్ళ పాదాల కింద ఉన్న ఇంత మట్టి ఇస్తే చాలు, ఆ మట్టి తగిలితే ఆయన తలనొప్పి తగ్గిపోతున్నారు కానీ నేనే భక్తురాలని, నా కాలి కింద ధూళే ఇస్తాను, నేనే ఆయన రక్షిస్తానని వాళ్ళందరూ బయలుదేరి వచ్చేశారు. ఇదే భక్తి అదే అంటే కృష్ణుడి కోసం ఏదైనా ఇచ్చేస్తారు వాళ్ళు. అలా ఇవ్వగలిగితే వాళ్ళు ఉత్తమ సాధకులంటే. అందుకే వాళ్ళ పాదధూళి తగిలించుకుని కృష్ణుడు నాకు రోగం పోయిందన్నాడు, వారందరినీ శరీరంతో గోలోకానికి పట్టుకుపోయాడు. ఇవాళ మనలో ఎంతమంది అంత భక్తితో ఉంటున్నామండి? గురువుగారు మీరు అడిగితే ప్రాణం ఇచ్చేస్తామంటారు. గురువుగారికి ప్రాణం ఇవ్వక్కర్లా, గట్టిగా ఇంత మట్టి అడిగితే 10 రూపాయలు అడిగితే వెళ్ళి కనపడ్డాడు, రెండో రోజు డొనేషన్ అంటే పారిపోతాడనమాట. అలాంటి వాళ్ళు జగద్గురుడైన కృష్ణుడిని ఏం పట్టుకుంటారు? మనం అంత స్థాయి ఉత్తమ భక్తులం కావాలి. మహానుభావుడు కార్తవీర్యార్జునుడు ఈ విధంగా వీళ్ళందరినీ నిమేషమాత్రంలో సులభంగా అవలీలగా గండ్రగొడ్డలతో సంహరించి పారవేశాడు ద్వాదశాక్షౌహిణి సైన్యాన్ని. అప్పుడు ఒక తమాషా జరిగింది. ఈ సమయంలో పరమపూజ్యుడు సుచంద్రుడు అని ఒకడున్నాడు. ఈ సుచంద్రుడు అమ్మవారి భక్తుడు, నిరంతరం అమ్మవారిని ఆరాధించినవాడు. అతనికి అమ్మవారు ఒక వరం ఇచ్చిందట, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు యుద్ధంలో పరాజయం వస్తున్నప్పుడు నన్ను తలుచుకో, నీకు యుద్ధములో ఓడిపోతున్నాను అని భావన కలిగినప్పుడు, యుద్ధంలో శక్తి తగ్గిపోతున్నప్పుడు, లేక యుద్ధంలో ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు నన్ను తలుచుకో, నేను నీ ముందు నిలబడి నీకు సాయం చేసి నీ శత్రువుని సంహరిస్తాను అన్నది. ఆ సుచంద్రుడు ఇప్పుడు పరశురాముడి యుద్ధానికి వచ్చేటండి, దాన్ని బట్టి ఆలోచించండి ఇది ఎటువంటి యుద్ధమో. ఈ కథలన్నీ మనం ఎప్పుడూ వినని అపూర్వమైన కథలు అన్నమాట. పరశురాముడు ఘోరంగా సుచంద్రుడితో యుద్ధం చేసి వాడిని చంపబోతున్నప్పుడు సుచంద్రుడు అయ్యి బాబోయ్ నేను చచ్చిపోతున్నానని వెంటనే జగన్మాత రక్షించు బాబోయ్ అన్నాడు. టక్కున అమ్మవారు యుద్ధరంగంలో ప్రత్యక్షమయ్యింది.
అప్పుడు ఆవిడ ఎలా ఉంది, సింహవాహనం మీద కూర్చుంది, కోటి సూర్యుల కాంతితో ఉంది, నాలుగు చేతుల్లో శక్తి మొదలైన ఆయుధాలు ధరించిందిట ఆవిడ. అటువంటి తల్లి సుచంద్రుడికి రక్షణగా పరశురాముడితో యుద్ధానికి వచ్చింది. పరశురాముడికి ఇప్పుడు ఎంత పరీక్ష, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక జగదంబ యుద్ధానికి వచ్చింది. దదర్శచ పురస్తస్య భద్రకాళీం జగత్ప్రసూం వహంతీం ముండమాలాంచ వికటాస్యాం భయంకరీం సింహస్థాం త్రినేత్రాంచ త్రిశూల వరధారిణీం. మహాభద్రకాళి భయంకర రూపంతో ప్రత్యక్షమయ్యింది, సింహవాహనం మీద ఉన్నది, మూడు కళ్ళు ధరించింది, త్రిశూలం ధరించింది, మెడలో కపాలమాల ధరించింది, భయంకరమైన ముఖం కలిగి ఉన్నది, ఆ నోరు కూడా కోరలతో భయకరంగా ఉంది. అటువంటి ఆవిడ తోడగానే పరశురాముడు గండ్రగొడ్డలి పక్కన పెట్టేశాడు. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారితో యుద్ధం చేయడం చాలా ప్రమాదం, తాను ఎంత గొప్పవాడైనా అమ్మవారిని తెలివితేటలతో ప్రసన్నం చేసుకోవాలి, తప్ప యుద్ధం చేస్తే తనకి అసలుకే అసలు వస్తుంది. వెంటనే ఆయుధం తీసి పక్కన పెట్టాడు. ఇక మీద మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరైనా అమ్మవారి ఉపాసకులు వస్తే వాళ్ళతో తగాదా పడకుండా అమ్మవారికి ఒక నమస్కారం చేస్తే అప్పుడు ఆ గండ నుంచి బయటపడతామంట. నారాయణాస్త్రం, జగన్మాత, ఇటువంటి శక్తులు కొన్ని ఉంటాయి, అవి వచ్చినప్పుడు వాటితో తగాదా పడకూడదు. అందుకే అశ్వత్థామ నారాయణాస్త్రం ఇస్తే కృష్ణుడు ఏం చేశాడు, యుద్ధం చేయొద్దు, అందరూ ఆయుధాలు కింద పెట్టండి, రెండు చేతులు జోడించండి, నారాయణాస్త్రానికి నమస్కరించండి, వాహనాలు దిగండి, అప్పుడు అస్త్రం మీ జోలికి రాదు, అదృశ్యం అయిపోతుంది. ఎప్పుడన్నా యుద్ధరంగంలో అమ్మవారు ఉపాసకులు వచ్చినప్పుడు, అమ్మవారు మన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు అప్పుడు యుద్ధం చేస్తే చస్తావు, కాబట్టి వెంటనే ఆయుధం పక్కన పెట్టి రెండు చేతులు జోడించి నమస్కరించు. నమస్కారంతో ఆవిడ ప్రసన్నురాలు అవుతుంది, కష్టంలోంచి బయటపడతావు. ఆ పరశురాముడికి తెలుసు కాబట్టి వెంటనే నమస్కరించాడు, భక్తితో స్తోత్రం చేశాడు. నమోస్తుతే శంకర వల్లభాయై జగత్సవిత్ర్యై సమలంకృతాయై నానావిభూషాభిరిభారిగాయై ప్రపన్న రక్షావిహితోద్యమాయై దక్ష ప్రసూత్యై హిమవద్భవాయై మహేశ్వరార్ధాంగ సమాస్థితాయై కాళ్యై కళానాథ కళాధరాయై భక్తప్రియాయై భువనాధిపాయై తారాభిధాయై శివతత్పరాయై గణేశ్వరారాధిత పాదుకాయై పరాత్పరాయై పరమేష్ఠిదాయై తాపత్రయోన్మూలన చింతనాయై జగద్ధితాయాస్తపురత్రయాయై బాలాదికాయై త్రిపురాధిపాయై సమస్త విద్యాసు విలాసదాయై జగజ్జనన్యై నిహతాహితాయై బకాననాయై బహుసౌఖ్యదాయై విధ్వస్తనానాసురదానవాయై వరాభయాలంకృత దోర్లతాయై సమస్త గీర్వాణ నమస్కృతాయై పీతాంబరాయై పవనాసుగాయై శుభప్రదాయై శివసంస్తుతాయై అని ఐదు శ్లోకములతో పరమభక్తితో సుచంద్రుడికి రక్షణగా వచ్చిన అమ్మని స్తుతించాడు. ఆ స్తోత్ర విశేషాలు తక్కిన కథలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాస్ సమస్తా సుఖినో భవంతు.